రాబోయే పూర్ణిమ ప్రపంచానికే ఒక మహత్తరమైనటువంటి సందేశాన్ని తీసుకుని వస్తుంది. వినిపిస్తుంది అందరికీ? క్లియర్ గా ఉంది కదా? ఇప్పుడు మనము ఒక విశేషమైనటువంటి రూపము లేకుండా ఎందుకు వచ్చామో తెలియకుండా ఏదో ఒక మంచి విషయాలు మాట్లాడుకోవటానికి వస్తున్నాము అనుకుని వచ్చాం. మనం మనం అనుకున్నది, గురువులు అనుకుంటున్నది కరెక్ట్ గా నెరవేరితే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మే జూన్ పూర్ణిమలు ప్రపంచంలోనే ఒక విశేషమైనటువంటి పద్ధతిలో జరుపుకొనబడతాయి. ఇది ప్రిడిక్షన్, బాధ్యత రెండున్నాయి ఇక్కడ. ప్రిడిక్షన్ ఏంటి అంటే అది జరగబోతోంది అని. బాధ్యత ఏంటి అంటే అది జరగటానికి మీరు చాలా కష్టపడాలి. కంప్యూటర్స్ గురించి ఈనాడు మనం ఇంత విశేషంగా చెప్పుకుంటూ దాని మీద ఇంత ఆధారపడబోతున్నా, మొట్టమొదటి ఒక క్యాలిక్యులేటర్ రూపంగానే ప్రపంచానికి అందింది. క్యాలిక్యులేటరే మొట్టమొదటి కంప్యూటర్. క్యాలిక్యులేటర్స్ మీకు అందరికీ తెలుసు కదా. ఆ క్యాలిక్యులేటర్స్ ఇలా పరిణతి చెందుతుంది అని కనిపెట్టిన వాడికి కూడా తెలియదు. దాని తర్వాత దాని గురించి ఊహలు అల్లారు. చాలా సార్లు మీరు ఆ కంప్యూటర్స్ క్యాలిక్యులేటర్స్ యొక్క బిగినింగ్ స్టేజ్ లో సైన్స్ అసోసియేషన్స్ మాట్లాడుకున్న మాటలు వింటే మీరు నవ్వుతారు కూడా. దీనికి ఫ్యూచర్ లేదు, అసలు క్యాలిక్యులేటర్స్ అనవసరము, క్యాలిక్యులేటర్ ఏం చేయగలదు. పెద్ద పెద్ద సైంటిస్టులే, నోబెల్ ప్రైజ్ విన్నర్ సైంటిస్టుల యొక్క ఒపీనియన్ అది. అసలు కంప్యూటర్స్ గురించి చాలా హీనభావన ఉండేది సైంటిఫిక్ సముదాయంలో. ఇప్పటికీ దాని గురించి హీనభావన ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే కంప్యూటర్స్ ని ఒక మంచి దృష్టితో చూడవు, దాన్ని ఒక భూతంలాగా తెయ్యల్లాగా సమాజాన్ని నాశనం చేయడానికి వచ్చింది అనేటటువంటి ఉద్దేశము కొంతమంది సైంటిస్టులకు ఇప్పుడు ఉంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొత్తగా మొదలెట్టినటువంటి ఏ విషయమైనా కూడా ముఖ్యంగా అది పైకి రాకుండా ఉండటానికి జరిగే ప్రయత్నమే ఎక్కువ అవుతుంది మొదట్లో. అది స్థిరపడిపోయిన తర్వాత దాన్ని పెకిలిద్దామంటే కూడా పెకిలించడం వీలు పడదు. ఇందుకీ ఈ విషయం ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే మన ఈ క్లాసెస్ ముఖ్యంగా ఏప్రిల్ నుంచి మొదలెట్టినటువంటి ఈ క్లాసెస్, ఏప్రిల్ యొక్క పూర్ణిమ నుంచి మొదలెట్టినటువంటి ఈ క్లాసెస్, ఏప్రిల్ పూర్ణిమ హైదరాబాద్ లో చాలా సైలెంట్ గా, అదొకటైనా ఇంకా దానికి ఏదైనా లింక్ పెట్టామా? ఏప్రిల్ పూర్ణిమ ఏదైనా లింక్ పెట్టుకుని చేశామా? హరిద్వార్ వాళ్లతో లింక్ పెట్టుకున్నాం. వాళ్ళు చేసినటువంటి 2400 దీపయజ్ఞం ఆ రోజు చేసుకున్నాం పూర్ణిమ నాడు. ఆ రోజు పొద్దున్న పంచకుండి యజ్ఞం చేసుకున్నాం మనం. అందులోనే ఆ డయాస్నే ఉపయోగించుకుని దీన్ని ఓపెన్ చేశాను నేను. అందుకే ఇక్కడ రాసినటువంటి పేరులో శ్రీరామ్ అనేటటువంటి పేరు శ్రీరాముడి పేరు కాదు, శ్రీరామ శర్మ ఆచార్య పేరు. అంచేత ఆ గురుదేవుల యొక్క ప్రణాళిక, గాయత్రి పరివార్ హరిద్వార్ యొక్క ప్రణాళిక ఏప్రిల్ పూర్ణిమ నాడు మనం జరుపుకున్నాం. మనం మే పూర్ణిమ తిరుపతిలో క్షేత్రాల యొక్క పునర్జాగరణ, సిద్ధక్షేత్రాల యొక్క పునర్జాగరణ లక్ష్యంగా ముందు అనుకోలేదు. అక్కడ అనుకున్నది ఏదో ఒకటి, కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే తిరుమల కొండలలో ఉన్నటువంటి 108 సిద్ధక్షేత్రాలు ఉన్నాయి తిరుమలలో. వాటిని మనం ఎప్పుడు పట్టించుకోం, వెళ్తాం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసేసుకుంటాం తిరిగి వచ్చేస్తాం. ఆ 108 క్షేత్రాలు ఎంత గొప్పవి అంటే షిరిది అంత గొప్పవి. షిరిదికి ఎక్కడి నుంచి వస్తున్నాం మనం, ఎందుకు వస్తున్నాం? అదే కారణంతో నెక్స్ట్ ఇయర్ కి మనం కనుక కరెక్ట్ గా దీన్ని ప్రపంచానికి అందజేయగలిగితే వెంకటేశ్వర స్వామిని చూడటం మానేసి ఆ క్షేత్రాలకి వెళ్తారు తిరుమల కొండలలోనే. అంటే పవర్ సెంటర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పవర్ సెంటర్స్. కానీ ఎలా ఉంటుంది అంటే అది అలవాటు పడిపోయినటువంటి వాడికి అది పవర్ సెంటర్ అని అర్థం కాదు. ఈవెన్ దో హీఈస్ లివింగ్ అని ఎలా అది ఒక కథ చిన్నప్పుడు వింటూ ఉండేవాడిని. ఒక రాజుగారి తోట ఉంది సముద్ర పొడ్డున, రాజుగారి భవంతి ఉంది. ఆ రాజుగారి భవంతిలోంచే బయటకి వెళ్తే సముద్రం వైపుకి చేపలు పట్టుకునే వాళ్ళ గూడె వస్తుంది. రాజుగారి పెర్మిషన్ అడిగారు చేపలు పట్టుకునేవాళ్ళు. నేను అలా చుట్టూ తిరిగి వెళ్ళలేము కోట, మీరు ఒక కిలోమీటర్ ఆవరణలో తోట కట్టారు, అంచేత మీ తోటలోంచి మేము చేపలు అమ్ముకోవటానికి వెళ్తాము అని. సరే వెళ్ళండి అన్నాడు రాజుగారు. అలాగా జరుగుతోంది సంవత్సరాలు బట్టి. ఒకరోజు ఏమైంది, వీళ్ళు చేపలు అమ్ముకునే ఊర్లో వెనక్కి తిరిగి వస్తున్నారు. దారిలో రాజుగారి తోట ఉంది. వర్షం చాలా ఉధృతం అయిపోయింది, వెళ్ళటానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు తోటలోనే ఆగిపోయారు. తోటలోనే ఆగిపోయి ఇంకా పడుకోవాల్సి వచ్చింది తోటలోని వాళ్ళు. నిద్ర పట్టడం లేదు ఎప్పటికీ వాళ్ళకి. అప్పుడు ఆ చేపలు అమ్ముకునే వాళ్ళ యొక్క హెడ్ ఉంటాడే వాడు చెప్పాడు, మనం ఈ పూల వాసనతో మనకి నిద్ర రావటం లేదు, అంటే ఏం చేయాలి, చేపలు పట్టుకుని అమ్ముకుందాం కదా మనం, ఆ బుట్టల మీద జల్లుకుందాం మనం, జల్లుకుని ఆ బుట్టని మన శిరస్సు మీద వేసుకుంటే బాగా నిద్రపోయారు బాబు. ద రివర్స్ ఈజ్ ఆల్సో ట్రూ. ఏంటి రివర్స్, మా కాలేజీకి ఈ స్ప్రే కొట్టారు సార్ ప్లాస్టిక్ స్ప్రే, పెయింట్స్ తీసుకుని వచ్చాడు, పెయింట్స్ కాదే పెర్ఫ్యూమ్స్ తీసుకుని వచ్చాడు, మల్లెపూల పెర్ఫ్యూమ్ తీసుకుని వచ్చాడు, కొట్టి మాకు చూపించాడు రూమ్ లో బాగుంది. కాసేపు అన్నాక మాకు పెర్ఫ్యూమ్ తగలలే. ఏమయ్యా నీ పెర్ఫ్యూమ్, అంతేనా తాత్కాలికమైనా అన్నాం. ఈ లోపల మా జువాలజీ డిపార్ట్మెంట్ నుంచి లెక్చర్ వచ్చి ఇంత బాగా మల్లెపూల వాసన ఇస్తుంది అన్నాడు. మాకు ఆ వాసన వేయటం లేదు, వాడికి వాసన ఇస్తుంది, మాకు ఎందుకు వాసన వేయటం లేదు, అలవాటైపోయింది కదా. అలాగే ఈ సిద్ధక్షేత్రాలలో ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మనకి భారతదేశపు యొక్క ఈ పవర్ సెంటర్స్ గురించి విలువపోయింది. విలువపోయింది అంటే వాటికి పవర్ లేదని కాదు, మీరు అలవాటు పడిపోయారు ఆ పవర్కి. ఇది నాకు ఎప్పుడు అర్థమైంది అంటే, సదానందమూర్తి గారు అని మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఇంజనీర్, ఇక్కడ ఒక సదానందమూర్తి గారు ఉన్నారు, ఆయన గురించి కాస్త నేను చెప్తున్నది. ఆయన హైదరాబాద్ సదానందమూర్తి, నేను చెప్తున్నది గుంటూరు సదానందమూర్తి గారు. వాళ్ళ అమ్మాయి రష్యాకి వెళ్ళింది మెడిసిన్ చదవటానికి, ఇంటర్మీడియట్ అయిపోగానే రష్యాకి వెళ్ళింది. 6 నెలలు రష్యాలో ఉన్నాక వచ్చింది ఢిల్లీ, దిగింది. దిగాక నేల మీద పడిపోయింది. ఎంత అద్భుతంగా ఉందో నాన్న అని. మరి రష్యా వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ పడుతున్నారంటే మరి నాకు తెలియదు, కానీ మరి వాళ్ళ పిల్ల సెన్సిటివ్నెస్ ఏదో. అలా పడిన వాళ్ళల్లో మేడం బ్లావెట్స్కి ఒకరు. మేడం బ్లావెట్స్కి కూడా భారతదేశం మీద అడుగు పెట్టగానే ఆ పులకితం అయిపోయింది ఆ ఆనందానుభూతి. మరి ఆ భారతదేశంలోనే ఉంటే మనం ఎక్కడికి పరిగెట్టాలనుకుంటున్నాం, ఇంతంటే ఇది అసలు దీనికి అలవాటు పడిపోయాం ఈ పవర్ కి. కానీ పవర్ ఉంది. నేను ఇది ఎందుకు చెప్పదలుచుకున్నాను అంటే, ద పవర్ ఎగ్జిస్ట్. ఈ పవర్ ఎగ్జిస్ట్ అయినటువంటి ఈ భారతదేశంలోనే కొంతమంది గురువులు ఉన్న చోట ఆ పవర్ ని వాళ్ళు సెటలైజ్ చేశారు, చాలా రెట్లు దాన్ని పెంచేశారు. ఆ పెంచేయటంలో ఏమైపోయింది, శిల్ది లాంటి క్షేత్రాల గురించి చెప్తున్నాను నేను. మీరు వస్తున్నారు, మీరు ఎందుకు వస్తున్నారో, ఏమవుతోందో, ఎలా చేస్తున్నారో ఏమీ మీకు గుర్తుండటం లేదు. వస్తారు, పొద్దున్న దిగుతారు, గబగబా స్నానం చేసేస్తారు, బాగా అలసిపోయి ఉంటారు. అసలు అక్కడున్నటువంటి అట్మాస్ఫియర్ ని ఇంబైబ్ చేసుకుందాం అనేటటువంటి మూడ్ లో కూడా ఉండరు మీరు. అసలు అక్కడ ఒక అట్మాస్ఫియర్ ఉంది, ఓ అద్భుతమైనటువంటి వ్యక్తితో అక్కడ 60 సంవత్సరాల పాటు కదలకుండా జీవించింది అంటే, అతన్ని కట్టిపడేసినటువంటి ఆ పవర్ ఎలాంటిదో మీరు ఊహించాలి. మీరు అసలు ఆ యాంగిల్లో ఆలోచించాలి. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అని కదా మనం సాయి దగ్గరకు వచ్చేది. ఆయన ఒక చోట ఎందుకు ఉండిపోయాడు అది ఆలోచించాం మనం. మనం ఎప్పుడు కూడా మన వైపు నుంచి చూస్తాం తప్ప, అంత అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఇక్కడ ఎందుకు ఇరుక్కుపోయింది, ఇష్టపడే కదా. అంటే అతన్ని బంధించినటువంటి ఆ శక్తి ఏమిటింది ఇక్కడ, అది పట్టుకోగలిగితే మరి మీరు సాయిల్ అయిపోతారేమో. ఆ దృష్టితో రండి. ఆ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాను. పవర్ ఉందని అర్థమవుతోంది కదా. ఎలాంటి పవర్ ఉంది? మీకు ఇదేమీ తెలియకపోయినా వస్తున్నారు, ఆ దశలో పడి దర్శనాన్ని గడిపోయి ఇదిగో సాయిత అంటారు. చాలా మంది అక్కడి నుంచి దర్శనం చేసుకుని అలాగే వెళ్ళిపోతారు. కానీ ఆ పక్కనే ద్వారకామాయి ఉంది. ఇప్పుడు సమాధి ఉన్నది ఏంటి? అసలు అక్కడ ఏం ఉండాల్సింది? కృష్ణ మందిరం ఉండాల్సింది. అక్కడ బూటి ఆయనదే, కోటీశ్వరుడు కట్టించాల్సింది. కట్టిస్తున్నాడు, కృష్ణ మందిరమే కట్టిస్తున్నాడు ఆయన. అసలు యాక్చువల్ గా సాయి కూడా చెప్పింది ఏంటి? కృష్ణ మందిరమే కట్టించమని. మరి అది యాక్సిడెంటా, ఇన్సిడెంటా, లేకపోతే వెల్ మెనూవర్డ్ ప్లానా గురువులది? మనకు తెలియదు. యాక్సిడెంటల్ గా సాయి సమాధి ఎక్కడికి వచ్చి విగ్రహం వచ్చిందా, లేకపోతే యాక్సిడెంటల్ గా కూడా జరగవచ్చు? అసలు అనుకోలేదు, ప్రమాదవశాత్తు అలా జరిగిపోయింది, జరిగిపోయింది కదా అని ఉండొచ్చా? లేకపోతే లోపల ఏదైనా గూడు పుఠాని జరిగి, ఆ లోపల ఏదైనా గందరగోళం జరిగి, ముందే సాయి విగ్రహం అంటే అసలు నేను ముస్లిమో తెలియదు, హిందువో తెలియదు, ఈయనకి అసలు టెంపుల్ ఎందుకు కట్టాలి, దీన్ని మందిరం అనాలా మందిరం అనకూడదా, ఇంత గందరగోళం అంతా ఎందుకు, వెళ్ళిపోయాక చూద్దాంలే అంటే ఈ ప్రశ్నలు మీ మనసులో మెదలాలి. ఈ 5-6 రోజులు ఇక్కడున్న ఈ 3-4 రోజుల్లో ఈ ప్రశ్నలకి మనం జవాబు పొందగలమేమో చూద్దాం మనం. కానీ అన్నిటికంటే చాలా ముఖ్యమైనది మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన శుద్ధికి రాగానే మొట్టమొదట ఇక్కడ టచ్ చేసినటువంటి పవర్ పాయింట్ ఏంటి అంటే ఖండోబా దేవాలయం. తెలుసు కదా ఖండోబా దేవాలయం. మరి అది పట్టింది ఆయన్ని. మరి ఆ ఖండోబా దేవాలయానికి వెళ్ళి మనం ఏం పట్టుకోగలుగుతున్నాం? అసలు ఖండోబా దేవాలయానికి చాలా మంది వెళ్తాను లేదేమో కూడా. వీళ్ళు ఎంతమంది వెళ్ళారు ఖండోబా దేవాలయానికి? అంతేగా, ఇవాళ నాతో పాటు వచ్చిన వాళ్ళు. అది కాకుండా మీరు వెళ్ళారు ఆ ఖండోబా దేవాలయం పక్కన ఇంకో సమాధి ఉంది చూసారా? ఎవరు ఆ బాబా పేరేంటి? ఛోటా బాబా. మరి ఆయన సమాధి ఏంటి? ఆయన ఎవరు? ఆయన ఎప్పుడు సమాధి చెందాడు? ఆయన సమాధి అక్కడ ఎందుకు వచ్చింది? ఖండోబా దేవాలయం పక్కనే ఎందుకుంది? అదేదో ట్రస్ట్ అని ఉంది. ఆ ట్రస్ట్ వాళ్ళని అసలు ఆయన హిస్టరీ ఎవరైనా అడిగారా? మీరు ఇలా వస్తూ ఉంటే చాలా మంది నేను వచ్చిన దారి మటే వచ్చి ఉంటారు. ఆ నగర్ ఏంటి, ఎక్కడ దిగ స్టేషన్ ఉంది, నాగేశ్వరం దగ్గర నుంచి వస్తే 3 ఉన్నాయి అక్కడ సమాధులు. బై బస్, బై బస్సే వచ్చారు కదా మీరు? ఆర్ బై చూసారా బోర్డ్స్? జనార్దన్ మహారాజ్ ఒకటి, నేను ఇవాళే చూశాను. నేను అసలు ఆపించి దిగిపోదాం అనుకుని ఇంట్లో వస్తే ఇదే గొడవ, ఎక్కడ కనిపించినా ఆపేయమంటాడు, నన్ను అనవసరంగా తిడతారని చెప్పి నేను ఆపలేదు. 3 ఉన్నాయి అక్కడ. అందులో కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఒకటి ఉంది. ప్లస్ దారిలోనే సాయి భక్తుడి యొక్క ఒక సమాధి ఉంది. సాయి భక్తుడిది పేరు నేను చదవలేకపోయాను, నేను గజేంద్ర ఏదో ఇంకోటి ఉంది. మరి చుట్టుపక్కల ఇదంతా ఏంటి? అసలు ఈ గందరగోళం అంతా కూడా ఈ సమాధులు ఏంటి? ఎవడో శవాన్ని ఇక్కడ కూర్చోపెట్టేస్తే మనం అక్కడికి వెళ్తామేంటి? వెళ్ళాము, అంతా బాగానే ఉంది. వెళ్ళిన వాళ్ళు చెప్పేదేంటి? ఏకగ్రీవంగా మా కోరికలు తీరుతున్నాయి, అందులో డౌట్ లేదు. ఎవరికి డౌట్ లేదు కదా? దానివల్లే కదా ఈ రష్, ఈ ఇన్ని హోటల్స్ అవిను. పాపం సాయి ఉన్నప్పుడు ఒక హోటలే లేదు, పాపం ఆయన అడుక్కునే తిన్నాడు. ఆయన అడుక్కున్న 5 ఇళ్ళు ఇక్కడ ఉన్నాయా? ఇప్పుడు ఎప్పుడైనా చూశారా? వీలుంటే చూద్దాం, వీలుంటే మనం ఒకసారి అడుగుదాం, అక్కడ ఎవడైనా ఇస్తాడేమో చూద్దాం. వీలుంటే ఇదంతా కూడా కాస్త ఆర్గనైజ్ చేసుకోవాలి మనం. 5 ఇళ్లలో తీసుకునేవాట ఆయన. ఆ 5 ఇళ్లలో ఆయనకు ఫుడ్ దొరికితే సరే, సరే ఫుడ్ దొరకకపోతే ఆ రోజుకి ఆయన ఫుడ్ లేదు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఆయనకు ఫుడ్ ఉండేదని. అప్పుడు ఆయన ఎలా తరిమేయాలా అని చూశారు షిరిదీలోంచి. ఎవడో ఒకడు వచ్చి అసలు ఈయనేంటి, ఈయనకి నేను గురువుని అన్నాడు. మీరు అఖండ చరిత్ర పారాయణ చేస్తే ఆ సంఘటనలు వస్తాయి మీకు. అంటే ఈయన మహానుభావుడు, ఆయన నా గురువు ఏంటి అనలే, సరే బాబు వీడే నా గురువు అని ఆయన వెంట వెళ్ళిపోయాడు. అక్కడ ఆ సైకాలజీ ఆఫ్ సాయి, సాయిలో ఉన్నటువంటి ఆ పవర్ ఎలా డెవలప్ అయింది. నేను గురువునని ఆయనలే మనం అంటున్నాం, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని. ఆయన ఎప్పుడు నేను సమర్థ సద్గురుని అని అనలేదు. ఇంకోడెవడో ఈయనకి నేను గురువుని అంటే ఆయన వెంట వెళ్ళిపోయాడు. ఈయన ఇంకోడు ఎవడో వచ్చాడు, ఆయనతో ఏంటి మల్ల యుద్ధం చేస్తానన్నాడు. మల్ల యుద్ధం చేశారు, చేస్తే ఏమైంది, ఇంత మన కోరికలు తీర్చే స్థాయి కూడా ఓడిపోయాడు. ఓడిపోయాక సరే వాళ్ళ వాళ్ళకి ఏదో మన అదృష్టం బాగుండే, కథ ఇంకోలాగా తిరిగింది అది. ఇలాంటి స్థితిలో ఆయన యొక్క సమాధి దగ్గరికి వచ్చేస్తేనే మీ కోరికలు తీరిపోతున్నాయి అనేటటువంటి ఆ వ్యక్తి యొక్క చేతనత్వంలో ఏం మార్పు వచ్చింది, ఏ మార్పు రావటం వల్ల ఆయన ఆ సాయి స్థితికి ఎదిగాడు. ఇంకా ఏంటి గొప్ప, అసలు ఆయన పేరేంటో మనకి తెలియదు. సాయి అన్నది ఈజ్ ద నేమ్ గివెన్ బై ది కమల్స్ ఆఫ్ ది ఖండోబా. ఖండోబా పూజారి ఇచ్చాడు, ఆవు సాయి అన్నాడు, కమాన్ సార్ అన్నట్టు రైట్ అన్నాడు. అయిపోయింది, ఆయన పేరు ఎవరికి తెలియదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు. సమస్య ఏంటంటే మీకు మాత్రం సాయిబాబాతో సమానంగా మేము కూడా ఆ స్థితిలో ఉన్నాము అనేటటువంటి అనుభూతి ఇప్పుడే కలగజేసింది. సరే మీకు మీ పేరు తెలియదు, తెలుసా మీకు మీ పేరు, మీ పేరు తెలుసు అనేవాళ్ళు ఎంతమంది మీరు చెయ్యతండి. నేనేం ప్రూవే చేయక్కర్లేదు, మీకు మీ పేరు తెలియదు అంటున్నారుగా, మీ పేరు ఏంటమ్మా, మన్ వీళ్ళెవరికి తెలియదు వాళ్ళ పేర్లు. నేను అసలు ప్రూవే చేయక్కర్లేకపోయింది, ప్రూవ్ చేయక్కర్లేనా మీకు మీ పేరు తెలియదని. మీ పేరు తెలుసా అందరికి, అందరికి మీ పేర్లు తెలుసా తెలియదా, చెయ్యట్టండి బా, ఎవరు చేయట్టలే, మీకు అందరికి మీ పేర్లు తెలుసా, అందుకే మీరు అబద్ధాలు చెప్తారని. మీ అంత అబద్ధాల కోరులు ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదు. మీకు నిజంగా మీ పేరు తెలుసా, నిజంగా మీకు మీ పేరు తెలిస్తే మీ అమ్మా నాన్న మీకు పేరు ఎందుకు పెట్టారు, మీకు పేరే ఉండి ఉంటే మీ అమ్మా నాన్న పెట్టిన పేరా అది, లేకపోతే నీ పేరా, మరి నీ పేరేంటని. సాయికి తెలియదు, సాయికి తెలియదు ఆయన పేరు. ఒక అవగాహనకు వస్తున్నారా, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఆ పేరు మీద ఉంది కదా, ఇంకోటి పేరు మీద సర్టిఫికేట్ మీరు తీసుకుంటే ఏమవుతుంది, ఏమవ్వాలి మిమ్మల్ని, ఏం చేయాలి మిమ్మల్ని, సినిస్టర్ కదా. మరి అది మీ పేరు కాదని మీరే ఒప్పేసుకుంటున్నారుగా, మీ అమ్మా నాన్న ఈ పేరు పెట్టారు, మీరు ఆ పేరుతో చలామణి అవుతున్నారు. మీరు ఆ పేరుతో చలామణి అవుతూ ఉంటే ఆ మూర్ఖులైనటువంటి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆ పేరు ఒప్పేసుకుంటారు. పాపం సాయిబాబా మూర్ఖుడు కాదు కనుక నాకు నా పేరు తెలియదు అనేది. అంచేత ద ఓన్లీ ఇంటెలిజెంట్ మ్యాన్ ఎవరు అంటే సాయిబాబా. మనం అందరం కూడా మన పేర్లు కూడా తెలియని మూర్ఖులు. అనంత్ యు ఆర్ ఫాలోయింగ్ ద లాజిక్. కానీ ఆ పేరు మీద ఎవరు ఏమన్నా మనకి ఎంత కోపం వచ్చేస్తుందో, అసలు అది నీ పేరు కాదు, అది ఎంత కోపం వచ్చేస్తుందో దాని మీద. మరి సాయిబాబా కోపం రాదంటే ఎందుకు వస్తుంది కోపం ఆయనకి, రాదు అసలు. కానీ ఆ రేషనల్ ఆఫ్ అండర్స్టాండింగ్, నేను చెప్పింది ఆ అవగాహన యొక్క లోతుల్లోకి వెళ్ళండి. మీరు ఏమన్నాడు ఆయన, ఆయన చాలా చోట్ల అడుక్కుని తినుంటాడు. ఆయన మ్యారేజ్ పార్టీతో వచ్చాడు ఇక్కడికి, జాన్ పాటిల్ యొక్క మేనల్లుడో ఎవరిదో వాళ్ళ మ్యారేజ్ పార్టీతో వచ్చాడు, వచ్చినవాడు తిరిగి వెళ్ళలేదు. ఏం ఆపింది ఆయన ఇక్కడ దాన్ని పట్టుకోవటానికి ట్రై చేస్తే మరి మీరు తిరిగి వెళ్ళలేమో, ఏ శక్తి అవుతే సాయిని ఇక్కడ ఆపిందో. ప్రతి చోట ఆపడానికి ప్రయత్నించే ఉంటారు కదా, ఇంకేదంటే జాన్ పాటిల్ యొక్క కుటుంబీకులే ఆయన్ని ఆ ఊళ్ళో ఆపదాం అనుకున్నారు. ఏం ఊరు అది, అదే జాన్ పాటిల్ అనే ఊరు నాకు గుర్తు. సాయి కనిపిస్తే ఏం చేస్తాడు, ఒకసారి కొడితే నీరు వస్తుంది, ఇంకోసారి కొడితే ఔరంగాబాద్ దగ్గర ఆయన్ని తీసుకెళ్ళిపోతాడు తనతో పాటు ఔరంగాబాద్. వాళ్ళ ఇంట్లో ఉంచుతాడు, వాళ్ళ పార్టీతో పాటు ఇక్కడ పెళ్లికి వస్తాడు. అంటే సాయిని మళ్లీ ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నించి ఉంటారు కదా తీసుకెళ్ళిపోవటానికి. ఎందుకంటే వాళ్ళకి అనుభూతి ఉంది కదా సాయి యొక్క పవర్స్ గురించి. వెళ్ళలేదుగా, ఎందుకు వెళ్ళలేదు మీరు చెప్పగలరా సాయి? మీరు ఆయన గురుస్థానం ఇక్కడుంది. ఎక్కడుంది ఆయన గురుస్థానం చూసారా, ఏది ఆ చెట్టు, ఆ గురుస్థానం యొక్క పవర్ శిరిదిలో ఉంది, ఆయనే ఆపింది. కానీ అప్పుడు గురుస్థానం ఉందని సాయికి అయితే తెలిసింది, కానీ సిరిసిల్లో ఉన్న వాళ్ళకే తెలియదు గురుస్థానం ఉందని. అక్కడ ఎలా తెలిసింది, ఎలా తెలిసింది అక్కడ గురుస్థానం ఉందని? అక్కడ ఒక పూనకం పొందినటువంటి వాడిని ఎందుకు ఇక్కడ ఇలా ఉన్నారు అంటే, అక్కడ తవ్వితే ఒక గుహ కనిపిస్తుంది, ఆ గుహలో దీపాలు కనిపిస్తాయి. అక్కడ కిన్నెడు జన్మలో సిద్ధి సాయి తపస్సు చేస్తున్నాడు అక్కడ. అంచేత ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ హిస్ రిపీటెడ్ బర్త్. ఆ కిన్నెడు జన్మలో ఆయన, ఆ కిన్నెడు జన్మలోనూ ఆ రెండు మూడు జన్మల కిందటో, ఎన్ని జన్మల కిందటో ఆయన చెప్పలేదు, కిందట ప్రీవియస్ బర్త్ లో ఆయన గురువు అక్కడ ఉండి ఆయన గురువు దగ్గర ఆయన తపస్సు చేసుకుని, ఆ తపస్సు చేసుకునే చోట ఆయన మళ్ళా తపస్సు చేసుకున్నాడు. ఆ తపస్సు ఎలా చేశాడో మనకి తెలియదు. ఈ చెట్లలోనే తిరుగుతూ ఉండేవాడు, అడుక్కునే తింటూ ఉండేవాడు, ఏం తపస్సు చేసుకున్నాడో మనకి తెలియదు. కానీ మనం కొంచెం జాగ్రత్తగా కనుక సాయి చరిత్ర చదివితే ఏం తపస్సు చేసుకున్నాడో తెలుస్తుంది. ఆ తపస్సు చేసుకోవటానికి, ఆ తపస్సు యొక్క అవగాహన చేసుకోవటానికి ముందే నేను మీకు ఒక కండిషన్ చెప్పాను, ఇక్కడికి వచ్చి మీరు ఆయన సమాధికి దండం పెట్టుకుని వెళ్ళిపోతే మీ కోరికలు తీరిపోతున్నాయి. అందులో డౌట్ లేదు, చాలా మందికి తీరిపోతున్నాయి, ఎలా తీరుతున్నాయో కూడా తెలియదు మనుషులకి కదా. కానీ ఎలా తీరుతున్నాయో తెలిసేటటువంటి టెక్నాలజీ కనుక మీరు తెలుసుకోగలిగితే ఏం చెయ్యాలి మీరు యాక్చువల్ గా, ఆ టెక్నాలజీని పట్టుకోవాలి అంతేగా. సాయి ఇంతమంది కోరికలు తీర్చగలిగేటటువంటి టెక్నాలజీ పట్టుకుని అంత గొప్పవాడు అయిపోతే మీకు ఆ టెక్నాలజీ చెప్పేస్తే మీరేం చేయాలి? మరి ఆ టెక్నాలజీ ప్రకారం మీరు జీవించి మీరు అంతవాళ్ళు అవ్వాలి కదా. మరి గురువులు వాళ్ళ రహస్యాలను చెప్పరు అంతేనా. ఎప్పుడైనా సాయి మీరు ఇలా చేసుకోండి, ఇలా చేసుకుంటే మీరు కూడా నాలాగా అవుతారు అని చెప్పాడా? ఎప్పుడైనా చెప్పినట్టు ఇన్సిడెంట్స్ ఉన్నాయా? లేకపోతే చెప్పలేదా? ఎవరికి చెప్పారు? నా గురువుని 12 సంవత్సరాలు నేను నిరంతరము చూస్తూ ఉన్నాను, 12 సంవత్సరాలు పట్టింది నాకు ఈ స్థితికి రావటానికి అన్నాడు. అదొక హింట్ డైరెక్ట్ గా ఉపాసిని బాబాకి కూడా చెప్పారు. సకోరి అని ఇక్కడ దగ్గరగా ఒక ఊరు ఉంది, 4 సంవత్సరాలు ఉండలేకపోయాడు. ఈ క్షేత్రంలో నువ్వు ఉంటే చాలు అన్నాడు ఉపాసిని బాబా. అసలు పేరు విశ్వనాథ్ శాస్త్రి, ఆయన మంచి ఉపాసకుడు. సరే, ఆయన జీవితంలో జరిగే సంఘటనలు ఏవో జరిగాయి. బై హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ మ్యాన్. సాయి దగ్గరకు వచ్చాడు. సాయి దగ్గరకు వచ్చాక ఆ ఖండోబాలయమే, నువ్వు అందులో ఉండు, నువ్వు పడి నువ్వు భాగవతం చదువుకుంటూ ఉంటావో ఏం చదువుకుంటూ ఉంటావో చదువుకుంటూ ఉండు, నాకు వచ్చేటటువంటి ఫుడ్ నేను నీకు పంపిస్తూ ఉంటాను, నువ్వు తింటూ ఉండు గాని. కానీ 4 సంవత్సరాలు మాత్రము నువ్వు సిరిది పులి మీద దాటి వెళ్ళవద్దు. 3 సంవత్సరాల 9 నెలలు ఎంతో ఉండగలిగాడు, చాలా కష్టం మీద. మధ్యలో పారిపోవటానికి ట్రై చేశాడు. మొదట్లోనే పారిపోవటానికి ట్రై చేస్తే బాబా ఏం చెప్పాడు ఆయనతో, 8వ రోజు మళ్ళా నువ్వు తిరిగి వస్తావన్నాడు. ఈయన 8 రోజులు తిరిగి ఎక్కడి వరకు వెళ్ళాడు? కోపర్గావ్ వరకు వెళ్ళాడు. ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు చూశారు కదా, కోపర్గావ్ 8 రోజులు తిరిగి ఎక్కడ, 4 రోజులు ఎంతో కోపర్గావ్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు సిరిదికి ఉపాసిని బాబా. 8వ రోజు ఇవాళ అన్నాడు సాయి, 8వ రోజు. సరే, 3 సంవత్సరాల 9 నెలల తర్వాత సాయి ఇక్కడ ఉండలేదు, సకోరి గడిపాడు. అక్కడ బై హిమ్సెల్ఫ్ హి బికేమ్ ఎ వెరీ గ్రేట్ మ్యాన్ ఉపాసిని బాబా. ఎంత గొప్పవాడు అయ్యాడు అంటే, ఇలాగే ఒక క్లాస్ జరుగుతోంది, ఉపాసిని బాబా తీసుకుంటున్నాడు క్లాస్ని. సరే, ప్రతి గురువుకి ఆయన చనిపోయాక ఆయన గురువు అని ఆయన శిష్యులందరూ ఆయన రక్షించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, మామూలుగా అయితే ఆయన్నే చంపడానికి ట్రై చేస్తారు, అలాగే ఉపాసిని బాబాని కూడా చంపడానికి వచ్చారు కొంతమంది. చదవండి ఒకసారి, అప్పుడు మీకు తెలుస్తుంది గురువు బతికుండగా గుర్తించడం ఎంత కష్టం, ఆయన చనిపోయాక గుర్తించడం అంత తేలిక. ఆడవాళ్ళు వాళ్ళతో అన్నాడు, గాజులవి కాస్త పైకి పెట్టేసుకోండి, మీరు తప్పుడు అవ్వకూడదు. ఎవరి గురించి చెప్తున్నాను నేను, అది గుర్తుంచుకోండి. సాయిబాబా గురించి చెప్పటానే నేను, 4 సంవత్సరాలు ఉపాసన బాబా ఉంటే సాయి అంతటి వాడు అయి ఉండేవాడు ఆయన. కానీ 3 సంవత్సరాలు 9 నెలలు ఉన్నా ఆయన ఎంత స్థితికి వెళ్ళాడో చెప్పటానికి చెప్తున్నాను నేను. ఆడవాళ్ళతో మాత్రం చెప్పాడు, మీరు మాట్లాడకండి, ఏమీ చేయకండి, మొగాళ్ళతో కూడా ఏమి తప్పుడు అవి చేయకండి, మీరు సైలెంట్ గా కూర్చోండి అన్నాడు. ఈ లోపల హంతకులు వచ్చారు, కత్తి అది పట్టుకుని దులిపిస్తూ చూశారు, హాల్ ఖాళీగా ఉంది అని కొనుక్కుంటూ వెళ్ళిపోయారు. రియల్ ఇన్సిడెంట్, అందరూ అక్కడే ఉన్నారు కానీ వాళ్ళకెవరు కనిపించలేదు. మరి ఈయన ఏం చేశాడు, ఉపాసిని బాబా గారు ఏం చేశారు, తప్పుడు చేయొద్దు అన్నాడు. ఎందుకంటే తప్పుడు కంట్రోల్ చేయలేడుగా ఆయన కూడా. కళ్ళనొస్తే కంట్రోల్ చేయొచ్చు కానీ శబ్దాలను కంట్రోల్ చేయలేము. కళ్ళని అసలు ఉపాసిని బాబా కూడా అక్కర్లేదు. ఈ గదిలో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి లెక్క పెట్టుంటారు ఎవరో గ్యారంటీగా. అదే చాలా మంది వస్తుంది, మీరు చెప్పకుండా ఉండుంటే నేను ఎంతమంది చెప్పగలరు చేతులు ఎత్తండి అంటే చాలా తక్కువ మంది ఎత్తుండేవాళ్ళు. ఇంకేంటే ఉన్నాయి కానీ ఎవడు చూడలేదు. పాపం వాళ్ళు అలాగే వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. చూడం మనం చాలా విషయాలు. శిరిడీలో కూడా మీరు కాస్త కళ్ళు తెరుచుకుని ఉండండి ఈ 3-4 రోజులు. బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వీలుంటే ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నం చేయండి శిరిడీలో మౌనంగా. ఇంచేత అక్కడ ఉండటమే మీకు రిజల్ట్స్ ఇస్తుంది. ఈ మధ్య ఎడ్యుకేషన్ లో కూడా ఇదే పద్ధతి ప్రవేశపెడుతున్నారు. ఇదివరకు అంటే 10-4 చదువుకుని వచ్చేస్తాం, ఇప్పుడు రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చాయి. ఏమవుతుంది, మీరు అక్కడే ఉండాలి. ఇప్పుడు శిరిడీలో ఎలా ఉండిపోమంటున్నాము, మీరు ఇంటర్మీడియట్ లో ఎంసెట్ అది చేయాలంటే మీరు ఏం చేయాలి, ఇంకా ఇంట్లో ఉంటే లాభం లేదు. మీరు ఆ ఏరియాలో ఉండిపోవాలి, ఆ క్షేత్రంలో, ఆ రెసిడెన్షియల్ కాలేజీలో కదా. పొద్దున్నేమో లేవాలి, ఏంటి స్టడీ అవర్స్ ఏదో చేయాలి, మళ్ళా వాళ్ళు ఏదో చదివి చెప్తారు, మళ్ళా స్టడీ అవర్స్, మళ్ళా రాత్రి, మళ్ళా మిడ్ నైట్ స్టడీ అవర్స్ ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు. అంతేత అది కూడా ఏంటి, ఒక చోట స్థిరంగా కనుక నువ్వు ఉండగలిగితే యూ కెన్ లెర్న్ సంథింగ్. కానీ ఇక్కడ ఈ సిద్ధ క్షేత్రాలలో యు ఆర్ టు లెర్న్ ఫ్రమ్ ది ఎర్త్. మీరు అదే అర్థం చేసుకోండి, ఇక్కడ యూ విల్ లెర్న్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. అది మర్చిపోతాం మనం. ఇక్కడికి వచ్చి అట్మాస్ఫియర్ అంతా తగలెట్టేసాం ఈ హోటల్స్ అవి పెట్టి. కరెక్ట్ గా ఆలోచించి ఉండుంటే అసలు శిరిడీని సాయిబాబా ఉన్నట్టే ఉన్నప్పుడు ఒక 2 కిలోమీటర్స్ ఏరియాలో ఫెన్సింగ్ వేసేసి ఉంటే మరి మనం ఎలాంటి ఆనందాన్ని పొంది ఉండేవాళ్ళమో మనకి తెలియదు. మరి అది ఇప్పుడు ఇంపాసిబుల్. ఎందుకంటే ఏదీ తెలియనటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశిస్తారు ముందు లాభం కోసం, ప్రాఫిట్స్ కోసం. ఇప్పుడు ఇంతకీ ఇది ఎందుకు చెప్పుకొచ్చాను అంటే పల్లకి ఊరేగింపులో ఆయన పాంకోళ్ళని పెట్టి, సిద్ధి సాయి పాంకోళ్ళని పెట్టి మేళ తాళాలతో ద్వారకామాయి నుంచి చావిడికి వస్తే నేను పుస్తకంలో చదువుతున్నప్పుడు అది ఎంత కిలోమీటర్ల దూరం ఉందో అనుకున్నాను. ఎక్కడుంది మరి షిర్డీ సాయిబాబా మూర్ఖుడా, దానికంత మేళతాళాలు ఎందుకు పెట్టాడు, ఆ పాదుకలు అక్కడ ఎందుకు పెట్టించాడు, ఆయన కూర్చోబెట్టంటే కూర్చోనన్నాడు. తెలుసా ఆయన ఊరేగిస్తామని అసలు అన్నది, నేను కూర్చోనన్నాడు. దాంతో పాటు ఆయన కూడా ఆ పాట మీరు దగ్గర ఉంటే ఇవాళ సాయంత్రం పెట్టండి అని. కదిలింది శ్రీ సాయి పల్లకి, మరి ఆ క్యాసెట్ ఉందో లేదో నాకు తెలియదు, ఉండకపోతే ఇక్కడ గ్యారంటీగా దొరుకుతుంది, తీసుకురండి, ఇవాళ సాయంత్రం విందాం, మీకు చెప్తాను దాని అంతరార్థం ఏంటో. ఆ పాట విన్నాక చెప్తాను. ఇందుకు ఆయన దాన్ని ఒక ఆల్టర్నేట్ డే, రోజు విడిచి రోజు చేసేటటువంటి ఒక రిచువల్ అయింది. అది రిచువల్ అంటే తెలుసా మీకు, రిచువల్ అంటే ఏంటి అర్థం చెప్పండి. కాదు, కర్మకాండ. రిచువల్ అంటే కర్మకాండ, కానీ కర్మకాండ ఇస్ నాట్ ఎ కరెక్ట్ ట్రాన్స్లేషన్. రిచువల్ కి ఇంకో అంతరార్థం ఉంది. ఎవరు చెప్తారు రిచువల్? ఇంకా రిచువల్ అంటే ఏంటంటే ఆ రిచువల్, రిచువల్ అంటే కర్మకాండే, కానీ ఆ కర్మకాండ చేస్తే మ్యాజిక్ జరుగుతుంది. మ్యాజిక్ క్రతు సిచ్యువేషన్ కర్మకాండ, కానీ లైట్ వెలిగింది అది మ్యాజిక్ కాదా. రోజు మీరు అది చూస్తున్నారు కనుక అది మీకు మ్యాజిక్ అనిపించడంలే. కరెంటు లేనప్పుడు వేసి చూడండి, ఆ కర్మకాండ ఎందుకు పనికిరాదు. మనం చేసేటటువంటి కర్మకాండలు, యజ్ఞాన్ని కూడా ఆ కరెంటు లేని మ్యాజిక్ లేదు. రిచువల్ అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటో, షిర్డీ సాయి ద్వారకామాయి నుంచి చావిడికి వచ్చేది అలాంటి రిచువల్. ఆల్టర్నేట్ డేస్ ఎందుకు చేసేవాడు? నేను ఇవాళ అక్కడ కూర్చుంటే నాకు అర్థమైంది అది, లేకపోతే నాకు అసలు అర్థం కాలే. అసలు నాకు తెలియదు, ఐ నెవర్ థాట్. అది 4 అడుగుల దూరంలో ఉందని మాత్రం నేను అనుకోలే. వీళ్ళు గుళ్ళోకి ఎక్కడున్నాడు ఆయన పాపం, సమాధిలో ఉన్నాడు. దానికి లాజిక్ చెప్తాను. ఎందుకు అసలు ఎప్పుడైనా మీరు తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కట్టుబట్టలతో డైరెక్ట్ గా వెళ్ళిపోవటం నేర్చుకోండి. ముందు ఫస్ట్ విజిట్ అలాగే వెళ్ళాలి. వెళ్ళకపోతే తప్పేం జరగదు, వెళ్తే యూ విల్ బి మోర్ బెనిఫిటెడ్. అంతేత అది చాలా దగ్గరగా ఉంది. దాని తర్వాత లెండి వనం అన్నారు, అది ఎక్కడో అనుకున్నా నేను, అక్కడే ఉంది అది. సరే రైట్ అనుకున్నా.
అది అక్కడే ఉంది. ఆయన గురుస్థానం ఎక్కడుంది? అది అక్కడే ఉంది. అన్ని అక్కడే ఇందుకున్నాయి, అదొక ప్రశ్న. ఇందుకు అలా అయింది అన్నది, ఇది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని మీ శరీరంతో దానికి ఏదైనా సంబంధం పెట్టుకోగలరా? ఇట్స్ యువర్ బాడీ. ఎందుకు ఇది చెప్పాను అంటే, సిద్ధక్షేత్రాలన్నీ కూడా మీకు తెలిసినా తెలియకపోయినా మీ శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలను జాగృతం చేస్తాయి. అందువల్ల మీకు ఆ పవర్స్ వస్తాయి, ఆ పవర్ వల్ల మీ కోరికలు తీరుతాయి. అక్కడికి వెళ్ళొచ్చాం కనుక కోరిక తీరింది అనుకుంటారు. కరెక్ట్ కూడా అది, కానీ అసలు ప్రాసెస్ అది, సైన్స్ అది, లాజిక్ అది. ఈ వేడిగా ఉన్న గదిలోకి వెళ్లి బయటకు వచ్చారనుకోండి, మీ బాడీ వేడిగానే ఉంటుందిగా. ఏసీ రూమ్ లోంచి బయటకు వచ్చారనుకోండి, చల్లగానే ఉంటుందిగా మీ బాడీ. అలాగే ఈ సిద్ధక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మీ యొక్క చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అంచేత ఈ రాబోయేటటువంటి 12 నెలలలో నెక్స్ట్ ఇయర్ పూర్ణిమ గురించి నేను ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను. నేను మీరు ఈ షట్చక్రాల గురించి గనక బాగా అధ్యయనం చేయగలిగితే, ఇలాంటి సిద్ధక్షేత్రాలకు వచ్చినప్పుడు ఏ చక్రాలు కదులుతున్నాయో మీరు కూడా పట్టుకోగలుగుతారు. నేనే పట్టుకోకల్లే, యూ కెన్ ఆల్సో లెర్న్ ఇట్. అప్పుడు ఏం చేయొచ్చు మీరు, మీకు ఎలాంటి డిజైర్ ఫుల్ఫిల్ అవ్వాలిందో ఆ డిజైర్ కి మీరు ట్యూన్ అవ్వచ్చు. ఇంటి దగ్గర అవ్వలేదు, ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ మా ఇంటి దగ్గర చేసేయండి అని పిలుచుకురండి, ఎవరినే నన్ను చేస్తాడేమో చూస్తా, నేను చేస్తానని ఎవడైనా వచ్చాడనుకోండి, ప్లీజ్ చేయించుకోకండి, చేస్తారు, మీరు చేస్తారు, వాడు చేస్తాడు, ఇంపాసిబుల్. హార్ట్ ఆపరేషన్ ఎక్కడ జరగాలి? దానికి కావలసినటువంటి పరిస్థితులు ఉన్న చోట జరగాలి. ఈ సిద్ధక్షేత్రాలలో ప్లూరల్ వాడాను నేను, ఏ సిద్ధక్షేత్రం అయినా ఇదే రిజల్ట్ ఇస్తుంది, అది గుర్తుంచుకోండి. మీరు సిద్ధియే కాదు, ఎనీ సిద్ధక్షేత్ర, లార్డస్ అని ఫ్రాన్స్ లో ఉంది, అక్కడ మీకు ఇదే రిజల్ట్ వస్తుంది. క్రైస్ట్ పుట్టినటువంటి ఊరు ఏంటని బెంథలాండ్, అక్కడ కూడా మీకు ఇదే రిజల్ట్ వస్తుంది. కృష్ణుడు పుట్టిన ఊరు మథుర, అక్కడ కూడా మీకు అదే రిజల్ట్ వస్తుంది. మరి అన్ని చోట్లకి అదే రిజల్ట్ వస్తుంది అంటే, టెక్నికల్ గా అన్ని సిద్ధక్షేత్రాలు ఒకలాగా రిజల్ట్ ఇవ్వవు. టెక్నికల్ గా యూనివర్సిటీకి వెళ్తే మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వస్తుంది యూనిఫామ్ గా, అందులో డౌట్ ఏం లేదు. మీరందరూ కూడా యూనివర్సిటీలో జాయిన్ అయ్యి బయటకు వస్తే గ్యారంటీగా మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వస్తుంది, కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ మారుతుంది. అలాగే ఈ సిద్ధక్షేత్రాలు ఇన్ మారుతుంది. ఇవన్నీ కూడా సిద్ధక్షేత్రాలు అయినప్పటికీ కూడా ఆ సిద్ధక్షేత్రాలలో ఏ ఫలితాలు వస్తాయి అన్నది మారిపోతూ ఉంటుంది. ఇంకా అదేమైపోతుంది, ఇంకా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అవుతుంది. మనం ఇప్పుడు స్పెషలైజేషన్ నాలెడ్జ్ గురించి మాట్లాడటానికి ఈ క్యాంప్ మనం కండక్ట్ చేసుకోలేదు. ఈ క్యాంప్ ఎందుకు చెప్పాను ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఐ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఏమి ఇద్దాం అనుకుంటున్నామంటే, మనం ఆంధ్రాలో ఉంటున్నాం కనుక ఆంధ్రాలో 108 తీర్థాలకు డూప్లికేట్ అల్లేను నేను, ప్రొటోటైప్, లేకపోతే ఏంటంటే క్లోనింగ్ ఏంటి జీన్స్ ఏమంటారని, క్లోనింగ్ క్లౌన్స్ అంటే ఏంటి, అలాగే తయారు చేయటం అనమాట. అలాగా భారతదేశంలో ఉన్నటువంటి 108 సిద్ధక్షేత్రాలు అక్కడ ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. అంచేత అక్కడికి వెళ్ళిపోతే మీకు ఆ సిద్ధక్షేత్రంలో ఉన్న రిజల్టే వస్తుంది. ఎందుకు అలా జరిగింది, ఏమి అలా జరిగింది అన్నదానికి మీరు బ్రహ్మాండ పురాణము అవంతా చదువుకోవాల్సి వస్తుంది. అది మనం ఇప్పుడు డిస్కస్ చేయొద్దు. చెప్పిన పాయింట్ అర్థమైంది కదా. అంచేత 108 సిద్ధక్షేత్రాలకి మనం వెళ్లకుండా తిరుమలలో ఉన్నటువంటి ఆ 108 సిద్ధక్షేత్రాలను మీరు పట్టుకోగలిగితే, ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే తిరుమలలో యాక్చువల్ గా 365 సిద్ధక్షేత్రాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిద్ధక్షేత్రం మీరు తిరుపతిలో తిరుమలలోకి చూసుకుంటే ఒక సంవత్సరం పడుతుంది మీకు అన్ని సిద్ధక్షేత్రాలు టచ్ చేయడానికి. ఖచ్చితంగా రాబోయేటటువంటి మనం ఇంకొక 5-6 ఏళ్లలో వింటామేమో కూడా మనం, అలాంటి ఎక్స్పెడిషన్ ఒకటి స్టార్ట్ అయింది. పీపుల్ రీసెర్చ్ చేస్తున్నారు మనుషులు ఈ సిద్ధక్షేత్రాల మీద. ఏంటి, హ్యూమన్ బీయింగ్స్ నే తీసుకెళ్లి వాళ్ళని అక్కడ పెట్టేసి వీళ్ళ షట్చక్రాల్లో ఏం మార్పు వస్తుందో చెప్పేది అంటే ఆపరేటర్స్ కారణంగా మనం పట్టుకోగలుగుతాం. ఇప్పుడు ఈసీజీ ఉంది, హార్ట్ తెలుసుకోగలుగుతున్నాం, ఈఈజీ ఉంది, బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్ తెలుసుకోగలుగుతున్నాం కదా. అలాగా మన షట్చక్రాల్లో జరిగేటటువంటి మార్పులు తెలుసుకోగలిగేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వస్తే ఎవరి ద్వారా వస్తాయి? ఖచ్చితంగా మీ ద్వారానే రావాలి. బయటవాడికి అసలు ఈ నాలెడ్జే లేదుగా, వాడు అసలు దీని గురించి ఎందుకు ఆలోచిస్తాడు? వాడు మాకు సైన్స్ రాదు మాస్టర్. మీరు ఒకటి గుర్తుంచుకోండి, సైంటిస్టులు ఎప్పుడు సైన్స్ గురించి ఆలోచించడం మొదలెట్టారో సైన్స్ భ్రష్టు పట్టింది. నేను చెప్పిన మాట వినలేదేమో మీరు, చాలా మంది మనసు అటు ఇటు వెళ్ళిపోయి ఉంటుంది, మళ్ళీ జాగ్రత్తగా వినండి. సైన్స్ చదివిన వాళ్ళు సైంటిస్టులు ఎప్పుడు సైన్స్ ను ఉద్ధరించడానికి మొదలెట్టారో సైన్స్ భ్రష్టు పట్టింది. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఏంటో ట్రిపిలీ అంటారు. ఏంటని ట్రిపిలీ అంటే? ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. కంప్యూటర్స్, ఇప్పుడు ఉన్న మ్యాజిక్లు అంతా కూడా ఎలక్ట్రిసిటీ మీదే ఆధారపడింది. దీన్ని కనిపెట్టిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎవడు? ఎలక్ట్రిసిటీని కనిపెట్టిన ఫారడేకి ఏం ఎలక్ట్రిసిటీ గురించి ఏం తెలుసు? అసలు మీ బ్యాక్గ్రౌండ్ తెలుసా? అతన్ని 8వ క్లాస్ చదివాడు, బుక్ బైండర్, పుస్తకాలు బైండ్ చేస్తూ ఉంటే ఓ సైంటిస్ట్ రాసినటువంటి ఎక్స్పెరిమెంటల్ జర్నల్ లూజ్ షీట్స్ అయిపోతే బైండ్ చేయమని ఇచ్చాడు. అంటే వాడు చెప్పిన పని చేయొచ్చా? వాడేం చేశాడు? బైండ్ చేస్తూ చదివాడు. వాడు చదివి ఊరుకోవచ్చు కదా, అందులో చేసిన ఎక్స్పెరిమెంట్ చేయటం మొదలెట్టాడు. ఈజ్ ఓన్లీ ఏ బుక్ బైండర్, 8వ క్లాస్ చదివిన బుక్ బైండర్, ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు. ఆ ఎలక్ట్రిసిటీ నుంచి ఇంకో కొత్త ఏదైనా ఎనర్జీ కనిపెట్టగలదేమో అని ఆధ్యాత్మిక తత్వశాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. కానీ సైంటిస్టులు మాత్రం ఆలోచించడం లేదు. వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఏ ఎనర్జీనైనా ఎలక్ట్రిసిటీగా మారుద్దామని ఆలోచిస్తున్నారు తప్ప ఎలక్ట్రిసిటీని ఇంకో ఎనర్జీగా మార్చగలమా అనేది ఆలోచించడం లేదు. కానీ సిద్ధి సాయి, వెంకటేశ్వర స్వామి, శ్రీరామ శర్మ ఆచార్య, ఈ యోగులందరూ కూడా ఎలక్ట్రిసిటీని లైట్ ఎనర్జీగా మార్చేటటువంటి టెక్నిక్ తెలిసినటువంటి వాళ్ళు. అది అర్థం చేసుకోండి. 2వ పాయింట్, మొదటి పాయింట్ ఏం చెప్పాను మీకు గుర్తుందా? ఏం చెప్పా మొదటి పాయింట్ నేను? సిద్ధక్షేత్రాలలో మన షట్చక్రాలు యాక్టివేట్ చేసేటటువంటి గుణం ఉంది కనుక షట్చక్రాలు యాక్టివేట్ అవుతే మీలో ఒక స్పెషల్ పవర్ జనరేట్ అవుతుందని చెప్పుకున్నాం కదా, దానికి మీ పేరు తెలుసు కదా, కుండలిని జనరేట్ అవుతుంది కనుక. కుండలిని జాగృతం అయినటువంటి వాళ్ళు కోరికలు తీరుతాయి కనుక మీ కోరికలు తీరుతున్నాయి. అది సైన్స్ బిహైండ్ ది సిద్ధక్షేత్రాలు. మరి సిద్ధి సాయి ఉన్న సిద్ధక్షేత్రం ఎందుకు ఎక్కువ యాక్టివ్ అంటే హీఈస్ ద క్యాటలిస్ట్. క్యాటలిస్ట్ యొక్క తమాషా ఏంటో తెలుసా? అసలు యాక్చువల్ గా ఇట్ ఈస్ యూజ్లెస్. సైన్స్ చదివిన వాళ్ళకి తెలుసు క్యాటలిస్ట్ ఎందుకు పనికిరాదు అది. కానీ అది ఉంటేనే రియాక్షన్ ఫాస్ట్ గా వెళ్తుంది, అది లేకపోతే రియాక్షన్ ఫాస్ట్ గా అవ్వదు. దాని యొక్క ప్రెజెన్స్ చాలు రియాక్షన్ ని స్పీడప్ చేయడానికి. కానీ అది మారదు, రియాక్షన్ లో అది పాలు పంచుకోదు. ఒకవేళ పాలు పంచుకున్నా చేరికి రియాక్షన్ పూర్తయ్యాక సిద్ధి సాయిబాబా సిద్ధిలోనే ఉండిపోతాడు, మీ కోరికలు తీరిపోతాయి. అంచేత ఆయన ఎలాంటి వాడు? యాక్టివేటర్ అంతే. లేకపోతే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అనుకోండి, ఆయన మన కళ్ళ ముందు ఉందనుకోండి, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ వస్తువు పెద్దగా కనిపిస్తుంది. అది పక్కన పెట్టేస్తే మళ్ళా వస్తువు ఎలా ఉందో అలాగే ఉంటుంది. సిద్ధిలో ఉన్నంత వరకు మన చక్రాలు బాగా పనిచేస్తాయి, మన కోరికలు తీరుతాయి. మళ్ళీ మనం మన ఊరు వెళ్ళిపోతాం, మళ్ళా మన చక్రాలన్నీ కూడా బ్యాక్ టు నార్మల్ స్టేట్ లేకపోతే ఇంకా సబ్ నార్మల్ కు వెళ్ళిపోతాయి. మళ్ళీ మనం మామూలుగా అలాగే అయిపోతాం. అలా అవ్వకుండా ఉండాలి అంటే, అంటే ఈ సిద్ధక్షేత్రానికి వచ్చాక చాలా పెద్ద సాధన చేసిన వాళ్లలో వచ్చినంత మార్పు మన షట్చక్రాలలో రాలేకపోవచ్చు, కానీ కొంచెం గ్యారంటీగా యాక్టివేట్ అవుతాయి. అందులో మీరు మాత్రం ఏమీ డౌట్ చెందకండి. అట్లీస్ట్ 10% 20% ఖచ్చితంగా యాక్టివేట్ అవుతాయి అందరివి, వెదర్ యూ నో ఇట్ ఆర్ నో ఇట్, డూ నాట్ నో ఇట్. దాన్ని అలాగే నిలుపుకోవటానికి, అంటే ఇప్పుడు యాక్టివేట్ అయింది, మీది గ్యారంటీగా యాక్టివేట్ అయింది, దాన్ని గమనించుకుని దానిని పోగొట్టుకోకుండా ఉండటానికి మనం రెండు ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. మనం ఒకటి ఏంటి అంటే ఆ క్యాటలిస్ట్ యొక్క లైఫ్ చదువుతాం మనం. అందుకే మన ఇళ్లలో వాటిలో కూడా ఇక్కడికి రాలేని వాళ్ళు ఏం చేస్తారు అంటే సాయి చరిత్ర పారాయణ చేస్తారు. అది క్యాటలిస్ట్ లా పనిచేస్తుంది. అది ఇక్కడ అఖండంగా పెట్టాం, అన్బ్రోకెన్ గా ఉండాలి. మనం క్యాంప్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి క్యాంప్ క్లోజప్ అయ్యేంత వరకు కూడా ఆ సాయి చరిత్ర పారాయణ అన్బ్రోకెన్ గా జరిగేటటువంటి బాధ్యత తీసుకోండి. అఖండంగా జరిగితే ఏం లాభం? కంపెనీలో షిఫ్ట్ జరుగుతూ ఉంటుంది, 8-8 గంటలకు 6-6 గంటలకు 2-2 గంటలకు, డిపెండింగ్ అపాన్ ది సీరియస్నెస్ ఆఫ్ ద జాబ్. చాలా సీరియస్ జాబ్ అయితే ప్రతి 2 గంటలకి మార్చేస్తూ ఉంటారు షిఫ్ట్. కానీ ప్రోడక్ట్ కంటిన్యూస్ గా వస్తుంది, అవునా కదా? వీడు మీరు చదివేది 1 గంటే, కానీ మీరు కంటిన్యూస్ గా షిఫ్ట్ సిస్టమ్ లో కనుక చదివితే ఆ ప్రోడక్ట్ అందరికీ వస్తుంది. మీరు అదే అర్థం చేసుకోండి, ఎంత లాభం అది. మీరు ఒక్కళ్ళు చదువుకోవటం బదులు మీరు షిఫ్ట్ సిస్టమ్ లో కనుక దాన్ని పెట్టుకోగలిగితే. అందుకని ఇక్కడ మనం స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు జరుగుతోంది కదా. అది ఎందుకు? దానివల్ల ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఆ కదలిక ఉందే మీలో, ఐ వాంట్ ఇట్ టు బి ఎ పెర్మనెంట్ వన్. ఇంకా మీరు ఆ స్థాయి మెయింటైన్ చేసుకోగలిగితే చాలు ఇంటికి వెళ్ళాక. కానీ సాయి చరిత్ర పారాయణ ఒక్కటే సరిపోదు. సాయి చరిత్ర పారాయణ మ్యాసివ్ డోస్, క్యాప్సూల్ డోస్ కూడా కావాలి మనకి. దానికి మంత్ర జపం ఉండవు. ఇంచేత మనం ఒక విశేషమైనటువంటి మంత్రాన్ని ఇక్కడ చేస్తున్నాం మనం. ఓం సాయి వెంకటేశ శ్రీరామ్. సాయి సిద్ధి యొక్క పవర్ మనం తెలుసుకున్నాం కదా, ఎంతో పవర్ ఉంది కనుక ఇక్కడికి వచ్చాం. వెంకటేశ్వర స్వామి యొక్క పవర్ మనం డౌటే చేయక్కర్లేదు. ఆంధ్రాకి అసలు చెప్పక్కర్లేదు. ఈనాడు ప్రపంచం అంతా దాని పవర్ వెలుగుతోంది. ఇదంతా కాకుండా హరిద్వార్, శ్రీనాథ శర్మ ఆచార్య హరిద్వార్ యొక్క పవర్ మనకు అందరికీ తెలుసు కనుక క్యాప్సూల్ ఫామ్ లో ఈ 3 క్షేత్రాలని కలుపుకున్నాం మనం. ఓం సాయి వెంకటేశ శ్రీరామ్. ఈ 3 ఎందుకు కలిపాను? ఈ 3 ఎందుకు ఉండాలండి? మిగతా 3 కూడా కలుపుకోకూడదా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ తర్వాత టుమారో. కానీ ఈ క్యాప్సూల్ ఫామ్ లో మంత్ర జపం కూడా ఎలా జరగాలి? కంటిన్యూస్ గా జరగాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి లాభము. మీరు వచ్చిన ఈ సిరిది క్షేత్ర ఫలితము దిగదు. కొంచెం కదిలినా మళ్లీ నెక్స్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చేసరికి అక్కడి నుంచి పైకి ఎక్కుతారు తప్ప కిందకి దిగదు. అలాగా నేను ఏమనుకుంటున్నానంటే ప్రతి సంవత్సరము జూన్ పూర్ణిమకి మనం సిరిదిలో కలవాలి. జూన్ పూర్ణిమ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెంట్. ఈ జూన్ పూర్ణిమ, మే పూర్ణిమ, ఏప్రిల్ పూర్ణిమ, దాంతోనే కదా స్టార్ట్ చేశాను. ఏప్రిల్లో హరిద్వార్ యొక్క శ్రీరామ శర్మ ఆచార్య యొక్క కార్యక్రమాలను పాల్గొన్నాం ఆ పూర్ణిమ నాడు. మే పూర్ణిమ నాడు తిరుమలలో కొన్ని సిద్ధక్షేత్రాలు మనం చూసుకున్నాం. ఇప్పుడు ఈ 3 ఉన్నటువంటి లింక్ ఏంటి అంటే మానవ జీవితం, హ్యూమన్ లైఫ్. చాలా మంది ఏం చెప్తూ ఉంటారు అంటే వీఆర్ ఫీలింగ్ బోర్డ్. నేను నోట్తో ఆ మాట అన్నా అనకపోయినా ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫీలింగ్ బోర్డ్, అవునా? ఆర్ యూ నాట్ బోర్డ్? నాట్ నౌ, ఇన్ జనరల్ విసుగనిపిస్తుంది చాలా మందికి జీవించడం. ఎందుకు విసుగు వినిపిస్తుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? చెప్తారు ఎవరైనా ఆన్సర్? మాకు విసుగు అనిపిస్తుంది బికాజ్ మెకానికల్ అయిపోయింది. ఏంటమ్మా? మెకానికల్ అయిపోయింది, సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా మీరు పార్టిసిపేట్ చేయండి, లెక్చరే కొట్టేట తృప్తి లేదు, నో సాటిస్ఫాక్షన్. ఇంకా ఉన్నదాంతో సంతృప్తి జరగటం లేదు, అనుకున్నవి జరగటం లేదు, టైమ్లెస్ గా ఉంది. ఇంకా కాంపిటీషన్ వచ్చేసింది, పక్కవాడితో పోటీ పడుతున్నాం, కాంప్లెక్సెస్ వచ్చాయి, శాంతి లేకపోవటం, నాట్ సఖ్యత లేకపోవటం. ఏంటంటున్నా బాబు? పీస్ లేదు, కోఆపరేషన్ లేదు, మనుషుల మీద నమ్మకం పోతుంది, ఇంట్రెస్ట్ లేదు. కరెక్ట్. అనంత్, యూ వాంట్ టు యాడ్ సంథింగ్ మోర్? డిజైర్ ఆల్వేజ్ లీడ్స్ టు ఫ్రస్ట్రేషన్ అని తెలిసినా కోరికల యొక్క సైకిల్ బ్రేక్ చేయలేకపోతున్నాం. బ్రతుకు భయం, ఇంకా ఇన్ఫినిటీ ఆఫ్ డిజైర్. కానీ గురువులు చెప్పేటటువంటి రీజన్ ఏంటి అంటే, మీకు ఎందుకు తృప్తి లేదు అంటే, యు ఆర్ లీడింగ్ అన్నాచురల్ లైఫ్. మీరు సహజంగా జీవించటం మర్చిపోయారు. సహజంగా జీవించేటటువంటి ఏ ప్రాణికి కూడా అతృప్తి లేదు. పిల్లికి అతృప్తి ఉన్నట్టు ఎప్పుడేం చెప్పిందా? కుక్కకి తెలుస్తూ ఉంటుంది కదా అతృప్తి, మొహం మీద కనిపిస్తూ ఉంటుంది. కానీ పెట్ యానిమల్స్ తో కనిపిస్తుంది మీకు, కొంచెం ఓవర్ పెట్ యానిమల్స్ తోటే మీకు కనిపిస్తుంది అతృప్తి. కనిపించదా ఇప్పుడు? మనం ట్రైన్ చేసాం అంటే అన్నాచురల్ లైఫ్ అర్థమైంది, అది లాజిక్ అర్థమైందా? అంచేత ద రీజన్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ ఈజ్ నాట్ డిజైర్. కోరికలు ఉండటం కాదు, సహజమైన కోరికలు లేవు, అసహజమైనటువంటి కోరికలు వచ్చేసాయి. ఇప్పుడు సహజము అసహజము అంటే అర్థం ఏంటండి? వాట్ ఈజ్ ఎ న్యాచురల్ డిజైర్ అండ్ వాట్ ఈజ్ ఎన్ అన్నాచురల్ డిజైర్ మనకు అర్థం అవ్వాలిగా. సహజమైన కోరిక అంటే సహజ అంటే అర్థం ఏంటి అసలు? నీతో పుట్టినది అని. నీతో పుట్టాలి అసలు ఆ కోరిక. నీతో పుట్టిన కోరికలు ఏంటి? ఆక, ఆకలి, అంతే కదా, తప్పిక, శ్వాస. ఈ మూడు కూడా పుట్టిన వాడికి ఎలా తీరుతున్నాయి? వాడు ఏం జాబ్ చేస్తున్నాడు? వాడు ఏం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడు? పుట్టినవాడికి ఆకలి ఉంది కదా సహజంగానే, వాడికి ఆకలి తీరుతుందా తీరుతాం కదా, తీరదని భయం అది మీకు కదా. అదే ఆకలి దప్పిక తీరుతుంది వాడికి. ఊపిరి పీల్చుకోవాలి వాడు, ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడు కదా. ఇంకా వాడికి ఏం కోరికలు ఉన్నాయి అప్పుడు? ఈ మూడు కాక, ఆకలి దప్పిక శ్వాస తప్ప ఇంకా ఏదైనా కోరికలు ఉన్నాయా వాడికి పుట్టగానే? పుట్టగానే ఆలోచించండి, లెట్ అస్ థింక్. అవి తీరిపోతాయిగా వాడికి? వాడికి తీరిపోతాయి కదా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నా పిల్లవాడు అక్కడ ఉంటే వాడికి పాలు పట్టే టైం అయిందనో వాడికి ఆకలి వేస్తుందో అంటే ముందు నా క్లాస్ ఆపేసి మీరు వెళ్ళిపోతారు వాడికి. వాడేం మిమ్మల్ని ఏం పిలవడు వాడు. వాడు పిలవకపోతే మీకు అనుమానం మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోయాడో వాడు ముందు, తర్వాత వింటాలే మాస్టర్ ముందు వెతుక్కొని పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు వాడు అసలే అల్లరి వాడు. వాడు దీనికోసమే వాళ్ళు ఏం చెప్పారంటే స్పిరిచువలిస్ట్ అంటే ఈ బికమ్ లైక్ చిల్డ్రన్ అంటే చిన్నపిల్లల మనస్తత్వం రావాలని కాదు. మీకు చిన్నపిల్లల మనస్తత్వం వస్తే ఇడియట్స్ అంటాం మనం, వీ విల్ బికమ్ ఇడియట్స్. ఇడియట్స్ కాదు, ఈ బేసిక్ డిజైర్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత యు స్టాప్ యువర్ డిజైర్. కడుపు నిండింది, గాలి పీల్చుకోగలుగుతున్నాం అంటే, గాలి పీల్చుకోగలుగుతున్నాం అంటే మీకు ఒంట్లో బాగుండనప్పుడు మీరు సమానంగా గాలి పీల్చుకోలేరు, ఎస్పెషల్లీ ఆస్తమా. అప్పుడు మరి గాలి కావాలనిపిస్తుంది కదా. అంతేత మామూలుగా గాలి పీల్చుకుంటావు అంటే డిజైర్లెస్ అనే డెఫినేషన్ ఏంటి అంటే, నువ్వు గాలి పీల్చుకోగలుగుతున్నావు అంటే నో డిసీజెస్ ఆర్ దేర్ అని అంట. లేకపోతే గాలి 6 నెలలు ముందు మారుతుందిట శ్వాస మీకు డిసీజ్ రాకపోయే ముందు. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం ఏప్రిల్లో జరిగేటటువంటి క్లాసెస్ లో చదువుకోవాలి యాక్చువల్ గా, అసలు అది నేను చెప్పలేదు ఆ క్లాస్. శ్వాసని కనుక మీరు చూసుకోవటం నేర్చుకుంటే 6 నెలల ముందే మీకు తెలిసిపోతుంది మీకు ఏ డిసీజ్ రాబోతోందో. అంతే, ఇప్పుడు మీరు శ్వాసని కరెక్ట్ చేసుకుంటే ఆ డిసీజ్ మీకు రాదు. దీనినే శివుడు పార్వతికి చెప్పాడు స్వరయోగము అని. దీనిని ఇంకా డీటెయిల్డ్ గా విజ్ఞాన భైరవ తంత్ర అని చెప్పబడుతుంది. దానినే రజనీష్ బుక్ ఆఫ్ సీక్రెట్స్ లా పబ్లిష్ చేశారు. నేను ఎప్పుడో చదివాను కాశీలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఆ బుక్ లేదు. బుక్ ఆఫ్ సీక్రెట్స్ ఎక్కడైనా దొరికితే తప్పనిసరిగా మీరు అది ఎంత కాస్ట్లీ బుక్ అయినా కొనేసుకోండి. ఆ బుక్ మీ దగ్గర ఉన్నందువల్ల మీకు అదో పెద్ద ధైర్యం. అద్భుతమైనటువంటి బుక్ ద బుక్ ఆఫ్ సీక్రెట్స్. కాదు మాకు ఇంగ్లీష్ లో అక్కర్లేదు, కాస్త సాంస్క్రిట్ లో శ్లోకాలు ఉండి కిందన తెలుగులో కానీ మిగతా భాషలో కమెంట్స్ ఉంటే అర్థమైపోతుంది అంటే విజ్ఞాన భైరవ తంత్ర. అందులో అన్నిటికంటే పెద్ద గొప్ప విషయం ఏంటి అంటే 112 రకాల మెడిటేషన్స్ చెప్తాడు అందులో. 112 తమాషా ఏంటంటే ఇంకో ఛాలెంజ్ ఇస్తాడు అక్కడ. 113 రకమైనటువంటి మెడిటేషన్ ఏదైనా ఉంటే కనిపెట్టు. ఎగ్జాస్టెడ్ ఆల్ పాసిబిలిటీస్ ఆఫ్ మెడిటేషన్. అంటే ఇప్పుడు అంతా మెడిటేషన్ ట్యాబ్ ఉంది కదా, అంచేత మీరు ఇప్పుడు కొత్త కొత్త మెడిటేషన్స్ కనిపెట్టాలన్నా కూడా ఎలాగైతే నాకు తెలియదు. అఫ్కోర్స్ మ్యూజిక్ గురించి కానీ చాలా మంది ఏమంటూ ఉంటారంటే నాతో మన ఆల్ హిందీ మ్యూజిక్ ఈజ్ ఇంపోర్టెడా డిపోర్టెడా ఏమంటాడా ఫ్రమ్ వెస్టర్న్. అలాగా ఇప్పుడున్న మెడిటేషన్స్ లో మీరు ఒక కొత్త మెడిటేషన్ డెవలప్ చేయదలుచుకుంటే, మీకు పేరు వచ్చేసి మీరు కూడా గురువు అయిపోవాలనుకుంటే ఆ బుక్ పట్టుకోండి. మీరు నెలకు కొత్త మెడిటేషన్ ఇచ్చి మెడిటేషన్ గురు, ద గురు హూ చేంజెస్ మెడిటేషన్స్ లైక్ హిస్ క్లోత్స్ అని పెద్ద అడ్వర్టైజ్ చేసుకోవచ్చు మీరు. అంచేత అది కూడా మీకు పెద్ద లాభమే. కానీ ఇది దేని గురించి చెప్పాను నేను, మెడిటేషన్ చేంజెస్ యువర్ బ్రెత్ అండ్ వన్ హూ ఈస్ కేపబుల్ ఆఫ్ ఈక్వలైజ్డ్ బ్రెత్ సమాధి అంటాం. ఈ సిద్ధి సాయి సమాధి అన్నా అక్కడికి వెళ్ళగానే మీ బ్రెత్ చేంజ్ అయిపోతుంది ఆయన సమాధి దగ్గర. వీ వాంట్ అబ్జర్వ్ ఇట్. ఎందుకంటే అంత సెన్సిటివ్నెస్ మనం డెవలప్ చేసుకోలేదు. ఇది హింట్స్ ఇచ్చాను కదా, ఈసారి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు సమాధిలోకి వెళ్లి కూర్చోకండి. ఆ చుట్టుపక్కల ఏరియాలు ఎక్కడున్నా యూ గెట్ ద సేమ్ రిజల్ట్. దీపం దగ్గరే కూర్చొని చదువుకోకలే, మీరు ఇక్కడ కూర్చొని చదువుకున్నా చదువుకోవచ్చు చదువుకోవాలనుకుంటే. దీపం కిందే కూర్చొని పడుకోవాలనుకుంటే మీరు చదువుకోలేరు. అంచేత సిద్ధిసాయి మందిరానికి వెళ్ళిపోయి ఆయన సమాధి మీద తలపెట్టినా నేచురల్ గా మీ సెంటర్స్ లో వచ్చే మార్పు మారుతుంది, అది వేరే విషయం. అది ఇక్కడ కూర్చున్నా మారుతుంది. కానీ నేను చెప్తున్నానే డిసీజ్లెస్ అవటం, రోగరహితంగా అవటం. అందులో సాయి మ్యాజిక్ ఏమీ లేదు అసలు. అక్కడ సమాధి స్థితిలో ఉన్న ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా వాడి ఆ సెంటర్ దానికి ట్యూన్ అయి ఉంటే కళ్ళు లేని వాడికి కళ్ళు వచ్చేస్తాయి, కాళ్ళు లేని వాడికి కాళ్ళు వచ్చేస్తాయి, మూగవాళ్ళకి మాట వచ్చేస్తుంది. ఇట్ ఈస్ అ నేచురల్ ప్రాసెస్, అసహజం ఏమి ఉండదు. అది గుర్తుంచుకోండి, స్పిరిచువలిజం లో నథింగ్ ఈజ్ అన్నాచురల్. అంచేత దీన్ని బట్టి మనం ఏ లాజిక్ వచ్చే ఈక్వేషన్, తమాషా ఈక్వేషన్ నేను చెప్పబోతున్నాను. నేను ఏంటంటే గాడ్ ఈజ్ లవ్, ఒప్పుకుంటారు కదా. లవ్ ఈజ్ బ్లైండ్, ఒప్పుకుంటారు కదా. దేర్ ఫోర్ గాడ్ ఈజ్ బ్లైండ్, ఒప్పుకోంగా. కొంచెం అలాంటి ఈక్వేషన్ ఇప్పుడు నేను ఇవ్వబోతున్నాను. నేను సమాధి స్థితిలో ఉన్న వాడి దగ్గర మూగవాడికి మాటలు వచ్చేస్తాయి, ఈజ్ ఇట్ న్యాచురల్ ఆర్ అన్నాచురల్? సీమ్స్ అన్నాచురల్. గాడ్ ఈజ్ బ్లైండ్ అన్నట్టే సీమ్స్ అన్నాచురల్. కానీ న్యాచురల్ అది, అసలు మూగతనమే అన్నాచురల్. అది మీకు అర్థం అవటం లే. ఇట్ ఈస్ ఎ డిసీజ్డ్ కండిషన్ అండ్ డిసీజ్ ఇస్ అన్నాచురల్ కదా. పెరాలిసిస్ ఈజ్ అన్నాచురల్. అన్నాచురల్ థింగ్స్ సమాధి స్థితిలో ఉన్న వాడి దగ్గర న్యాచురల్ అయిపోతాయి. అది మీరు ఇలాంటి సిద్ధ క్షేత్రాల్లో నేర్చుకున్నాడండి. 2 రోజులు 3 రోజులు చాలు మీకు. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ దట్. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మనం తీసుకునేటటువంటి క్లాసెస్ లో ఇవి నేర్చుకుని వెళ్దాం మనం. కానీ నేర్చుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేసుకోకుండా మాత్రం రాదు. ఇప్పుడు టైప్ రైటర్ నేర్చుకోవటానికి వెళ్తాడు వాడు, ఏఎస్ డిఎస్ ఏదో చెప్తాడు వాడు ఇలా కొట్టుకోని. అది ఎంతసేపు చెప్తాడు వాడు? ఒక సెకండ్, ఒక నిమిషాలు చెప్తాడు. మనం ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తే దాన్ని కరెక్ట్గా కొట్టగలుగుతాం. అలాగే ఈ సమాధి గురించి ఖచ్చితంగా నేను మీకు ఈ 2-3 రోజుల్లో చెప్పేయగలను కాదు, మీరు విన్నా వినకపోయినా బలవంతంగా మీకు చెప్తాను. నేను ఐ హావ్ కమ్ విత్ దట్ పర్పస్. అంటే మిమ్మల్ని పిలిచిందే ఆ ఇంటెన్షన్తోనే. ఇది నేర్పాలి మీకు అని. కానీ మీ వైపు నుంచి కనుక ఈ రెండు మూడు రోజులు ఫుల్ ఓపెన్, పూర్తిగా రిసీవ్ చేసుకోండి అని చెప్తున్నాను. మీరు దాన్ని వదలకండి, ఇమ్మీడియట్ గా పుట్టింది ఏంటి ప్రాక్టీస్. ఏంటి మనం ప్రాక్టీస్ చేయాలనుకుంటున్న మొట్టమొదట అఖండ సాయి చరిత్ర పారాయణ కంటిన్యూస్ గా జరగాలి. ఆ సాయి చరిత్ర పారాయణ చదువుతున్నప్పుడు ఆ ఇన్సిడెంట్స్ అన్ని ఇక్కడ జరిగాయి, సిద్ధిలో జరిగాయి. ఆ జరిగిన ఇన్సిడెంట్స్ జరిగింది మీరు చూడటానికి ప్రయత్నం చేయండి ఫిజికల్ గా. రేపు మీరు ఇంటి దగ్గర చదువుతున్నప్పుడు అది మీకు ఊహించుకోండి, విజువలైజేషన్. అర్థమైందా? సాయి చరిత్ర పారాయణ చాలా సీరియస్ గా చదవండి. దాని తర్వాత సాయి వెంకటేశ శ్రీరామ్ మూడు సిద్ధ క్షేత్రాలని కలిపాం అక్కడ. హరిద్వార్ యూపీలో ఉంది, ఆల్మోస్ట్ భారతదేశానికి అది శిరస్సు అనుకోవచ్చు మీరు. పెద్ద మహారాష్ట్ర మధ్యలో ఉంది, హార్ట్ అనుకోవచ్చు. తిరుమల థ్రోట్ సెంటర్, అది ఎలా ఉంటుంది ఏమవుతుంది ఇవి మనకి చాలా ముఖ్యం. ఒకటి బ్రెయిన్ సెంటర్, హార్ట్ సెంటర్, థ్రోట్ సెంటర్ ఆర్ ద కీ సెంటర్స్ ఇన్ హ్యూమన్ లైఫ్. బ్రెయిన్ కరెక్ట్ గా ఉండాలి, భావాలు కరెక్ట్ గా ఉండాలి, మాటలు కరెక్ట్ గా ఉండాలి కదా. ఈ మూడు ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ అనే దాంతో మీరు లైన్ లో పడిపోతారు. ఇక్కడ ఏం చేస్తున్నాం, సిద్ధక్షేత్రం కనుక మీరు ఇండివిజువల్ గా గంట గంట జపం చేస్తున్నారు, లేకపోతే మీ వీలు బట్టి చూసుకోండి. రాత్రి పగలు మీరు చేస్తే సిద్ధక్షేత్రంలో మీ చక్రాలు యాక్టివేట్ అయి ఉంటాయి. ఈ పవర్ మీకు అందరికీ వచ్చేస్తుంది, గ్రూప్ కు మొత్తం వస్తుంది. ఒక క్యాండిల్ ఆ గదిలో వెలిగించారు, ఒక క్యాండిల్ ఈ గదిలో వెలిగించారు. అక్కడ ఒక క్యాండిల్ అయితే, ఇక్కడ ఒక క్యాండిల్ అయితే, రెండు క్యాండిల్స్ ఇక్కడ పెట్టేస్తే ఇద్దరికీ రెండు క్యాండిల్స్ లైట్ వస్తుంది కదా. అదే లాజిక్ ఇక్కడ వర్క్ చేస్తుంది. కనుక ఆ మంత్ర జపాన్ని కొంచెం సీరియస్ గా చేయండి విత్ స్ట్రైట్ బాడీ. అంచేత ఇవాళ ఒక శ్లోకంతో నేను ముగిస్తాను. ఈ శ్లోకాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. సమం కాయ శిరోగ్రీవం ధారయం నచలం స్థిర సంప్రేక్ష్య నాస్తికాగ్రం స్వం దిశశ్చ నవలోకయం. భగవద్గీత 6వ అధ్యాయంలో ఉంటుంది. 6వ అధ్యాయంలో భగవద్గీత తెచ్చుకున్నారు అందరూ? ఉందా ఇక్కడ? తీయండి బుక్. మరి భగవద్గీత తెచ్చుకోమన్నది అందుకు, ఉన్నవాళ్ళు తీయండి, లేని వాళ్ళు పక్క వాళ్ళు చూడండి. కాపీయింగ్ ఈజ్ అలౌడ్ ఇన్ స్పిరిచువలిజం. అంచేత తీశారా శ్లోకం. ఇప్పుడు ఈ శ్లోకం గురించి మనం వివరణ చేసుకున్నాక నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే ఈ శ్లోకం మీరు ఇమ్మీడియట్ గా ప్రాక్టీస్ లో పెట్టేయాలి. ఇంకేదంటే భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి శ్లోకము కూడా ప్రాక్టికల్ శ్లోకాలే. యూ హ్యావ్ టు డూ ఇట్ టు గెట్ ద రిజల్ట్. ఇట్ ఈస్ ద సైన్స్, శాస్త్రము. అంచేత సమం కాయ శిరో గ్రీవం. సమం అంటే స్ట్రైట్ లైన్. ఏంటి స్ట్రైట్ లైన్ లో ఉండాలి? మొండెము, శిరస్సు, గ్రీవ. ఈ మూడు ఫిజికల్ గా స్ట్రైట్ గా ఉంటే మీరు చూడండి 90% ఆఫ్ యువర్ డిసీజెస్ విల్ బి క్యూర్డ్. పేషెంట్స్ ని ఇలా కూర్చోబెట్టి చూడండి. మీరు హాలీవుడ్ లో ఈ ఒక్క పాయింట్ నేర్పడానికి గంటకి $500 తీసుకుని నేర్పుతాడు ఆయన. గంటకి $500 హాలీవుడ్ లో. దానికి పేరేంటో తెలిసిన, బజార్లో ఆ బుక్ దొరుకుతుంది మీకు. భగవద్గీతలో సమంకాయ శిరోగ్రీవం అంటే మీరు వినరు. అలెగ్జాండర్ టెక్నిక్ అని మీరు ఈ హెల్త్ బుక్ షాప్ ఉంటాయి కదా అక్కడ వెతకండి. ఆ పుస్తకం ఖరీదు కూడా 500 అంటాడేమో. కొనస్తారు నేచురల్ గా. కానీ అందులో చెప్పింది ఏంటి అంటే ఇదే సమంకాయ శిరోగ్రీవం. స్నానం చేయడానికి ఎలా స్నానం చేయమంటాడో తెలుసా? మన నువ్వు వంగకూడదు, ఇలాగే ఉండాలిగా అని చెప్పి ఇలాగే నువ్వు దిగి, ఇది కదపకూడదు, ఇది కదపకూడదు, ఇది కదపకూడదు. బకెట్ ఉంది, నేల మీద పెట్టుకోవాలి, మళ్ళా చూని మీద పెట్టుకోకూడదు బకెట్. స్ట్రైట్ గా నువ్వు దిగి ఇలా ఉంచుకుని ఇలా పోసుకోండి. హాలీవుడ్ యాక్టర్స్ ని చంపేస్తాడు వాడు, ఇలాగే పోసుకోవాలి మీరు. మీరు చూడండి హాలీవుడ్ యాక్టర్స్ మెడలు అవి ఎలా ఉంటాయో, వాళ్ళ పొజిషనింగ్ ఆఫ్ ద ఫిగర్. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక, ప్రైమ్ మినిస్టర్ కాకముందు మీరు ఫోటోలు చూస్తే తెలుస్తుంది తేడా. ఎక్కడో పట్టాడు, ఎవరో నేర్పుంటాడు గ్యారంటీగా. ఏమి నేనే చెప్పగలిగితే వాళ్ళకి ఎందుకు తెలియకుండా ఉంటుంది. పివి నరసింహారావు కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యాక సడన్ గా మెడ స్టేట్ అయిపోయింది. చూసారు ఎప్పుడైనా అంతేత మెడ స్టేట్ అయిపోతే మీరు ప్రైమ్ మినిస్టర్ అయిపోతారేమో. ఇఫ్ నాట్ ఆఫ్ ఎ కంట్రీ, ఆఫ్ యువర్ హౌస్ ఆర్ ఆఫ్ యువర్ బాడీ, అది గ్యారంటీ. అండ్ మీ బాడీకి ప్రైమ్ మినిస్టర్ అయిపోవడం చాలా గొప్ప, కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ అయితే ఏం లాభం. కానీ మీ బాడీకి మీరు ప్రైమ్ మినిస్టర్ అవుతే అంటే అర్థం ఏంటి, మీరు చెప్పినట్టు మీ బాడీ వినగలిగితే ఇంకంతకంటే కావాల్సిందే ఉంది. అంచేత సమంకాయ శిరోగ్రీవం. అసలు ఈ అలెగ్జాండర్ టెక్నిక్ అనే పేరు ఎందుకు వచ్చిందో చూడండి. ఖచ్చితంగా ఇది కనిపెట్టిన వాడి పేరేంటి, అలెగ్జాండర్. అందులో డౌట్ లేదు. ఆస్ట్రేలియాలో